క్రీస్తు నామములో మీ అందరికి ఆ క్రీస్తు మొదటి రాకడ శుభాలు కలగాలని ప్రార్థన చేస్తున్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సహోదరుడు శ్రీకాంత్ జ్ఞాపకం చేసినట్లుగా ఒకనాడు ఈ పండగ చాలా ప్రత్యేకమైంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పండగ, క్రైస్తవులకి ఇంకా విశేషమైన పండగ. అప్పుడు మాత్రమే వాక్యము, అప్పుడు మాత్రమే ప్రార్థన, అప్పుడు మాత్రమే కానుకలు జ్ఞాపకం వచ్చేవి. ప్రభు మనల్ని అదనలోకి తీసుకొచ్చి ప్రతిరోజు పండగ, ప్రతిరోజు వాక్యం, ప్రతిరోజు ఆరాధన, ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభుతో సహవాసంలోకి నడిపించారు. కాబట్టి మనం చాలా ధన్యులు, ప్రభుని ఎంతైనా స్తుతించాలి. అయితే మనం స్థానికంగా కూడుకుంటున్న సంఘాలకు అక్కర్లేదు అన్న భావన కాదు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం ప్రతి గురువారు స్త్రీల ఐక్య ఆరాధన జరుగుతుంది, దాన్ని కూడా మనం క్యాన్సిల్ చేసుకుని స్థానిక సంఘ ఆరాధనలో పాల్గొని వారి కొరకు ప్రార్థన చేయండి, అక్కడ చేయగల మేలు చేయండి. వారు కూడా ఆదివారం భక్తిలో ఉండాలి, అనుగణ భక్తిలోకి రావాలి అన్న ఉద్దేశం మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనకు ఉదయం ఐక్య క్రిస్మస్ ఆరాధన జరిగింది, సాయంకాలం కూడా జరిగించుకుంటున్నాం. రేపు ఉదయం 5 గంటలకు మరలా మనం బైబిల్ స్టడీలో కూడుకుంటాం. ప్రభు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అన్ని సంఘాలు కూడా అనుదిన ప్రార్థనలోకి, అనుదిన భక్తులోకి రావాలని ఈ సంవత్సరం మనం ఎక్కువగా పనిచేద్దాం, ప్రార్థన చేద్దాం. మరొకసారి అందరికీ ఈ గొప్ప శుభదినం, క్రీస్తు మొదటి రాకడ శుభాలు కలగాలని కోరుతున్నాం. చదివిన వాక్య భాగం నుంచి కొన్ని మాటలు మన మేలు కొరకే ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రార్థన చేద్దాం. తలవంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపైన దేవ, దయ కలిగిన రక్షక, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మమ్మను జ్ఞాపకం చేసుకున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రియరక్షక, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము మా ఉచ్చుల్లో పడిపోయి, బిజీలో పడిపోయి, పండక్క మాత్రమే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకు దూరమైన జీవితాలు, అయిష్టమైన జీవితాలు, అంధకారమైన జీవితాలు, మరణానికి పాత్రలుగా, ఉగ్రతకు పాత్రలుగా ఉండగా మీరు మా పట్ల మహా కనికరం చూపించారు. 7 సంవత్సరాలు అనుదినము ప్రభు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సంఘ సహవాసం కలిగి ఉండడానికి, వాక్య పారాయణం కలిగి ఉండడానికి, ఆరాధించే గుంపులో ఉండడానికి, సేవ చేసే భాగ్యం మా అందరికి ఇచ్చారు, మీకు వందనాలు. మరొకసారి ఈరోజు సర్వలోకంలో జరిగిన క్రిస్మస్ ఆరాధన బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు వారి మీద మీరు కనికరి పడమని వేడుకుంటూ ఉన్నాం. మిమ్మను తొట్టులో బాలుడిగా చూసే స్థాయిలో నుంచి సర్వాధికారివి, ప్రభువు, రాజువి, సింహాసనాసీనుడివి ఆయన లోబడి ఆరాధించి వెంబడించే మెట్లోకి సంఘం రావాలి. ప్రభువా మీకు వందనాలు. ప్రధానంగా మేము అలా ఉండాలి, మీరు కనికరం చూపించండి. మాకు ఈ ఆరాధన సమయాన్ని మనోహరంగా మీరు మార్చండి. ఆత్మదేవ, యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి తీసుకొచ్చింది మీరు, అభిషేకించింది మీరు, సమాధి గోతులోంచి తిరిగి లేచింది మీరు. దేవ ఆయన్ని ఇంకా ఉన్నతంగా ఆయన మహిమను మాకు చూపిస్తూ ఆయన రూపంలోకి మమ్మల్ని మారుస్తున్న వారు కూడా మీరు. మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, చదివిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందు, ఆయన ఈ లోకానికి రావడానికి ముందు ప్రవచనాత్మకంగా రాయబడ్డ వాక్య భాగం ఎవరు గూర్చి అని మనం మాట్లాడితే, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువును గూర్చి. కాబట్టి వాస్తవానికి క్రిస్మస్ అనేసరికి అందరికీ పండగ. ఏంటా పండగ అంటే, ఏదో ఒక పండగ పేరు చెప్పుకొని మేము ఫ్రీ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి, మేము ఆనందించాలి, మేము వండుకు తినాలి అన్నట్టుగా ఉన్నారు. కానీ సంఘం అలా ఉండకూడదు. ఈరోజు చాలా షాపింగ్ కాంప్లెక్స్లో కారు, లైటింగ్, శాంతా క్లాస్, క్రిస్మస్ గ్రీటింగ్స్, రేపు 31st నైట్కి మళ్ళా న్యూ ఇయర్, సేమ్ గ్రీటింగ్స్, సేమ్ షాపింగ్ కాంప్లెక్స్లు. జస్ట్ ఈవెంట్ మారుతుంది, మళ్ళా ఆఫర్లు పెడతారు, మళ్ళా వెంటనే జనవరిలో పొంగల్ వస్తుంది, జనవరి 26th రిపబ్లిక్ డే వస్తుంది, అప్పుడు కూడా సేమ్ కలర్ వేస్తారు. ఏంటి అంటే వ్యాపారం. ఏ పేరైనా పర్లేదు, ఏ మతమైనా పర్లేదు, ఏ దేవుడైనా పర్లేదు, మా వ్యాపారం ఫలవంతంగా ఉంటే, 3 పూలు 6 కాయలుగా ఉంటే చాలు, మాకేమీ భేదం లేదు. అది లోకం యొక్క పోకడ. కాబట్టి వేరువేరుగా రాజకీయ నాయకులు కానీ, వేరువేరుగా మేము అన్ని మతాలను సమానంగా చూస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక రకంగా మనం ఆ మత స్వేచ్ఛను బట్టి ప్రభుని స్తుతించాలి. భారతదేశంలో ఉన్న ఈ స్వాతంత్రాన్ని, మత స్వాతంత్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి గర్వించాలి, ప్రభుని స్తుతించాలి. కానీ మనం ఆ కోవలో ఉండకూడదు, ఆ స్థాయిలో ఉండకూడదు. మా పండగ పిండి వంటలు, కొత్త బట్టలు, లైటింగ్లు, అందులో ఉండకూడదు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ కార్యం, భూమి మీదకి రావటం, మొదటి రాకడ, దాని అర్థం మనం వింటూ ఉన్నాం. మరొకసారి ఆత్మ దేవుడి మీద ఆధారపడుతూ మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, నా లోపాలని అర్థం చేసుకోవడానికి, నా నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి, నాతో మాట్లాడు ప్రభువా అని మనం ఆయన వైపు చూద్దాం, ఆయన ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ 5వ వచనం ఇలా రాయబడింది, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు. ఈ లోకంలో ప్రవేశించాడు అంటే ఏదో లోకంలో ఉన్నాడు, ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు, ఊర్ధ్వ లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు, ఉన్నత లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అన్న మాట క్రైస్తవేతరులకి అపార్థంగా వినిపిస్తుంది. పుట్టాడు అన్న మాట దగ్గర దేవుడికి పుట్టుకుంటుందా అన్న ప్రశ్న వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు అన్న మాట దగ్గర దేవుడికి చావుంటుందా అన్న ప్రశ్న వస్తుంది. వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, ఆయన ఆరోహణం, ఆయన అవరోహణం. ఆయన పైనుంచి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుంచి పాతాల లోకంలోకి వెళ్ళాడు, పాతాల లోకం నుంచి మరలా పరలోకానికి, ఉన్నత లోకానికి ఎక్కిపోయాడు. ఇది ఆయన జర్నీ అని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా, బాలుడిని పాటలు పాడుకుంటూ పశువుల పాకలు చూపిస్తూ అక్కడ కూర్చుంటే మనకి మనం చెప్పాల్సిన సువార్త సరిగ్గా చెప్పలేం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నాలుగవ అధ్యాయంలో వాక్యం ఎలా మాట్లాడుతుంది. 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉంది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తనే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునే ఉన్నాడు. ఆరోహణం అవరోహణం ఆయన పై నుంచి కిందకి రావడం, కింద నుంచి పైకి వెళ్ళటం, ఆకాశానికి ఎక్కిపోవటం, ఆకాశం నుంచి దిగి రావటం, ఇది బైబిల్ పరిభాష. పుట్టుక మరణాలు కాదు. పుట్టుక మరణాలుగా రాయబడ్డ కొన్ని వాక్య భాగాలు మనం మన భాష తగ్గట్టుగా దాన్ని తగ్గించి రాశారు అని అంటాను నేను. మనకు అర్థమయ్యే పరిభాషలో అలా రాయబడ్డాయి కానీ చాలా సందర్భాల్లో పుట్టాడు అనలేదు, చనిపోయాడు అనలేదు. ప్రయాణం, జర్నీ, ఎంట్రీ, ఎగ్జిట్, అసెండింగ్, డిసెండింగ్, అవే రాయబడ్డ పదాలు. ఇవి మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం 51వ వచనం, ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుషు కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో చెప్పుచున్నాను. పరలోకం నుంచి దూతలు పైనుంచి కిందకు వస్తారు, కింద నుంచి పైకి వెళ్తారు. ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అదే మొదటి అధ్యాయంలో 1వ వచనంలో ఆది అందున్న దేవుడు, ఆయన 14వ వచనంలో ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు. సరిపెట్టు. మన మధ్యకు వచ్చాడు, పైనుంచి కిందకు వచ్చాడు. ఇది చాలా స్పష్టంగా వాక్యంలో కనబడుతున్న మాటలు. దయచేసి మనం క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు అని లోకం అంటుంది. మనం కూడా అలాగే అంటున్నాం. దానివల్ల వాళ్ళకి సత్యం అర్థం కావట్లేదు. పుట్టినవాడు చనిపోయినవాడు ఎట్లా దేవుడు అవుతాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంచెం మనం ఆ భాష మారిస్తే బాగా అర్థమవుతుంది. అర్థం చేయించిన వారు అవుతాము. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం చదువుతున్న మూలవాక్యం ఏం మాట్లాడుతుందంటే, ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు. హెబ్రీపత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు. ఇది కీర్తన గ్రంథము 40వ కీర్తన ఉన్న ప్రవచనం. ఇదేదో జరిగిపోయింది కాదు, ఇది ప్రవచనం. ఆదికాండము 3:15లో స్త్రీ సంతానం సర్ప సంతానం మీద విజయాన్ని సాధించేది, సర్పం మీద విజయాన్ని సాధించేది మనుషు కుమారుడుగా స్త్రీ సంతానంగా ఆయన వస్తాడు. ప్రవచనం. యెషయా గ్రంథ 53వ అధ్యాయంలో వధింపబడ్డ గొర్రెపిల్ల ఆయన ద్వారా మనకు స్వస్థత, విమోచన, ప్రవచనం. కాబట్టి హెబ్రీ సంఘానికి భక్తుడు పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఆయన ఎందుకొచ్చాడో మాట్లాడుతున్నాడు. పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, దేవుడు మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు దీని కొరకు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. గొప్ప నిరీక్షణ, యుగ యుగాల నిరీక్షణ. భూమి మీదకి ఆయన రాబోతున్నాడు, భూలోకాన్ని ఆయన విమోచించబోతున్నాడు, భూలోకం మీద పరిపాలన చేయబోతున్నాడు, ప్రజలందరూ ఆయన పరిపాలనకు వెళ్ళబోతున్నారు అన్న ప్రవచనాలు, నిరీక్షణ, దానంతటి నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఆయన పుట్టలేదు, ఆయన ఆదిలో ఉన్నవాడు, ఆయన ఆద్యాంతరహితుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఆయన భూమి మీదకి వచ్చాడు ఎందుకు? ఎందుకు వచ్చాడు? ఏ ఉద్దేశంతో వచ్చాడు? అది మనకు అర్థం కావాలి. అది మనకు అర్థం కాకపోతే మనకి లోకం చేసుకుంటున్న క్రిస్మస్ సెలబ్రేషన్కి తేడా ఉండదు, మనకి వాళ్ళకి తేడా ఉండదు. కనీసం మనం మెచ్యూర్డ్గా ఉండాలి కాబట్టి దీన్ని ఎరగటం చాలా అవసరం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చి చేసిన ప్రధానమైన 5 విషయాలు ఈ అధ్యాయంలో ఆత్మదేవుడు ప్రస్తావిస్తున్నాడు. 5 విషయాలు ఆయన జరిగించాడు, 5 కార్యాలు ఆయన చేశాడు, 5 మీ గమనాన్ని తీసుకొచ్చి నా సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను. మొదటి మాట హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడ్డ ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుని చిత్తం జరిగించడానికి ఆయన వచ్చాడు. 9వ వచనం, ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. 10వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎందుకోసం వచ్చాడంటే, ఎందుకోసం? దేవుని చిత్తం చేయుటకు. ఆయన విల్లు, దేవుని విల్లు, దేవుని టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, యేసయ్య ఆ తరంలో పుట్టాడు, యేసయ్య ఆ తరంలో బోధించాడు. కొంతమందికి ఎప్పుడూ లోకానికి మంచి చెప్పేవాళ్ళు నచ్చరు, యేసుక్రీస్తు ప్రభు మంచి మాటలు నాటి సమాజానికి నచ్చలేదు, కాబట్టి వాళ్ళు అక్కసుతోటి యేసుక్రీస్తు ప్రభుని చంపేశారు. అది కాదు బైబిల్ సందేశం. వాళ్ళేదో చంపేస్తే ఆయన చనిపోలా, వాళ్ళేదో కక్ష గడితే ఆయన నష్టపోలా. ఇది దేవుడు ముందుగా అనుకున్న ప్రణాళిక, దేవుని చిత్తం. ఇదేదో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాటలు కాదు, 40వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తున్న మాటలకి. అక్కడ ముందుగా ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పు, ఇదేవో యాక్సిడెంటల్గా జరగలేదు, ఒక ఇన్సిడెంట్ కాదు, ఇదొక అన్యాయం కాదు, ఇదొక ఏదో జరిగిపోయిన అరాచకం కాదు, దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం. దావీదు కీర్తన 40వ కీర్తన 6వ వచనం, బలునైనను నైవేద్యమునైనను నువ్వు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాప పరిహారార్థ బలుడైనను నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడ్డ ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నా దేవా నీ చిత్తం నెరవేర్చు నాకు సంతోషం, నీ చిత్తం నెరవేర్చు నాకు సంతోషం అని ముందుగా ప్రవచనాత్మకంగా రాయబడి ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభుని గుర్చిన మాటలు, యేసుక్రీస్తు ప్రభుని గుర్చిన ప్రవచనాలు. ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో. ఎవరికి పుట్టాలి? కన్యకకు. ఏ పేరు పెట్టాలి? ఇమ్మానుయేలు. ఎట్లాగా పరిచర్య చేస్తాడు? ఎలా బోధ చేస్తాడు? ఎవరు అప్పగిస్తారు? ఎక్కడ సమాధి చేయబడతాడు? ఎన్నో దినాన్ని తిరిగి లెగిస్తాడు? ఏం చేయడానికి వస్తున్నాడు? A to Z దేవుని యొక్క ముందస్తు ప్రణాళిక, అనాది ప్రణాళిక ప్రకారంగానే ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని అనుకున్న పని, దైవం చేయాలనుకున్న కార్యాన్ని చేయడానికి దైవత్వంలో రెండవ వ్యక్తి కుమారుడైన దేవుడు భూమి మీదకి ఆ పని చేయడానికి వచ్చాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. చాలా ప్రాముఖ్యమైన మాట అర్థం కావడానికి ప్రభు మన హృదయాలు తెరవాలి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మళ్ళా చదువుతాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయును కోరలేదు గాని నాకొక శరీరాన్ని అమర్చితివి. ఎందుకు శరీరం ఇవ్వాల్సి వచ్చింది? మనకెందుకు శరీరాలు ఇవ్వబడ్డాయి? మనకెందుకు కాళ్ళు చేతులు ఇవ్వబడ్డాయి? మనకెందుకు జ్ఞానము వివేకము వివేచన ఇవ్వబడ్డాయి? మనకెందుకు 60 సంవత్సరాల ఆయుష్కాలం ఇవ్వబడింది? మనమెందుకు 2025వ సంవత్సరంలో సజీవ లెక్కల్లో కాపాడబడుతూ సంవత్సరం ముగింపులోకి వచ్చాం? మనమెందుకు 2026వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆరోగ్యం కావాలని ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు? మన చిత్తమా, దేవుని చిత్తమా? దేవుడు అనుకున్న ప్రణాళికకు మనకి దాని నెరవేర్పు కొరకు ఆయుష్కాలం ఇవ్వబడింది, దాని నెరవేర్పు కొరకు ఆరోగ్యవంతమైన శరీరం ఇవ్వబడింది, సామర్థ్యం కలిగిన శరీరం ఇవ్వబడింది ఆయన చిత్తం నెరవేర్చుటకు. బాడీ లేకుండా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు రాలేదు? శరీరధారిగా ఎందుకు వచ్చాడు? అబ్రహాము సంతాన స్వభావాన్ని ఎందుకు ధరించాడు? రక్తమాంసాల్లో ఎందుకు పాలివాడాయను అన్న మాట దగ్గర ఆ మనుషులందరినీ విడిపించడానికి, ఆ మనుషులందరినీ రక్షించడానికి, ఆ మనుషులందరినీ విమోచించడానికి దేవుని బిడ్డలుగా మనకెందుకు బాడీ ఇవ్వబడింది? మనకెందుకు దేవుడు బాడీ ఇచ్చాడు? మనల్ని ఎందుకు ఈ తరంలో పుట్టించాడు? మనల్ని ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడు? మనల్ని ఎందుకు ఇలాంటి అనుదినము ఆరాధించే గుంపులో ఉంచాడు? ఎందుకు శరీరాన్ని ఇచ్చాడు? బలియు అర్పణయు నువ్వు కోరలేదు. దేవునికి బలుల మీద, అర్పణల మీద, జంతువుల బలుల మీద, జంతువుల అర్పణల మీద మనసు లేదు. ఆయనకి ఇష్టమైన బలి మనం, మన సమయం, మన ఆరోగ్యం, మనకివ్వబడ్డ జ్ఞానం. ఆయన మన దగ్గర నుంచి కోరుతుంది అదే. యేసుక్రీస్తు ప్రభు నుంచి మాత్రమే కాదు, మన దగ్గర నుంచి కోరుతుంది అదే. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఏం కోరుతున్నాడు ఆయన? ఏం ఆశిస్తున్నాడు ఆయన? ఏం చేయాలి మనం? దాన్ని చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడుతుంది. 22వ అధ్యాయం 37. అందుకే ఆయన నిపూర్ణ హృదయంతో, నిపూర్ణ ఆత్మతో, నిపూర్ణ మనసుతో, ఇదే మార్పు సువార్తలో నిపూర్ణ శక్తితో అని కూడా రాయబడింది, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనిదే. ఇది ముఖ్యమైనది. మొదటిదినైన ఆజ్ఞ ఇచ్చింది ఆయన ప్రేమించడానికి, ఇచ్చింది ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఇచ్చింది ఆయన ప్రణాళిక నెరవేర్చడం కొరకే యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు, మన తరంలో మనకి ఇచ్చాడు. ఓరకనే మనం పుట్ల, గాలికి మనం పుట్ల, ఉద్దేశం లేకుండా మనం పుట్ల, టైం పాస్ చేయడానికి మనం పుట్ల. టైం పాస్ చేయడానికి మనకు 2025 ఇవ్వలేదు, 2026 లోకి ఎంటర్ కావట్లేదు. ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి. కావున ప్రియులారా, ఏంటి ఆయన చిత్తం అన్న దాని దగ్గర మనం చదువుతున్న వాక్య భాగంలో 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరం. ఈ కార్యానికి ఆయన శరీరం అవసరమైంది. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. పాపులు పరిశుద్ధులయ్యారు, అనీతిమంతులు నీతిమంతులయ్యారు, ఉగ్రత పాత్రులు ప్రేమకు పాత్రులయ్యారు. మానవాళికి రక్షణ వచ్చింది, మానవాళికి విమోచన వచ్చింది. దేన్ని బట్టి? ఆ శరీరం అర్పింపబడుట చేత, దేవుడిచ్చిన శరీరం అర్పింపబడు చేత, ఆయన నిర్మించిన శరీరం అర్పింపబడు చేత మనం పరిశుద్ధపరచబడ్డాం, మనం విమోచించబడ్డాం, మనం రక్షించబడ్డాము. పన్నెండవ వచనం, ఈయనైతే పాపముల నియమమై పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి, పాపముల నిమిత్తమై పాప పరిహారం కొరకు, పాపం యొక్క పెనాల్టీ నుంచి తప్పించడం కొరకు, పాపము ద్వారా మహిమను కోల్పోతున్న మానవాళికి మహిమను అందించడం కొరకు ఆయన శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. ఒక రకంగా మనం మాట్లాడితే ఆత్మ అనంతమైంది, శరీరం పరిమితమైంది. అనంతమైన ఆత్మ పరిమితమైన దేహంలోకి రావడం మనకి ఇబ్బందే, ఆయనకి ఇంకా ఇబ్బంది. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో ఉదయకాలం ధ్యానంలో మనం స్టడీ చేస్తూ వచ్చాం. దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవుణ్ణి స్వరూపం కలిగిన వాడు, దాన్ని వదిలిపెట్టుకొని మానవుడిగా వచ్చాడు. అది ఎంత ఇబ్బంది, ఎంత ఇబ్బంది, ఎంత కష్టం. చాలాసార్లు పెద్ద ఇళ్లలో అద్దెకుండి చిన్న ఇళ్లలోకి అద్దెకి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. పెద్ద ఇంట్లోంచి చిన్నింటికి వెళ్ళకూడదు, పెద్ద ఇంట్లోంచి ఇంకా పెద్ద ఇంటికి వెళ్ళాలి. చాలాసార్లు ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నవారిని ప్రమోట్ చేసి డిఎస్పీ చేస్తే బాగుంటుంది, కానీ ఒక ర్యాంక్ తగ్గించి అసైన్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక ర్యాంక్ తగ్గిస్తే తట్టుకోలేం. అట్లాంటిది ఎందుకు ఆయన ఇంత ఇబ్బంది అనుభవించాడు? మన కొరకు, దేవుని చిత్తం చేయడం కొరకు, మానవాన్ని రక్షించడం కొరకు. మనం మన పర్పస్ క్రిస్మస్ లో జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకుని దాన్ని చేయాలి. చేసి అప్పుడు చెప్పాలి హ్యాపీ క్రిస్మస్ అని, చేసి ఆనందించాలి, చేసి తృప్తిగా ఉండాలి. అవును ప్రభు, మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏ తండ్రి చిత్తం చేయడానికి వచ్చారో, ఆ చిత్తమే నా జీవితంలో ఈ సంవత్సరంలో కూడా నెరవేరింది. ఈ సంవత్సరంలో కూడా నా శరీరాన్ని వాడాను, కాళ్ళు చేతులు వాడాను, ఆరోగ్యాన్ని వాడాను, బలాన్ని వాడాను, శక్తిని వాడాను, అర్పణగా చేయబడ్డాను, పణార్పణగా చేయబడ్డాను అని మనం చెప్పగలిగితే నిజంగా మనల్ని బట్టి ఆయన చాలా ఆనందిస్తాడు, చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అది గ్రంథపు చుట్టలో రాయబడ్డ దాని ప్రకారంగా జరిగింది. దేవుడు ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారంగా జరిగింది. దాన్ని అపోస్తులు ఇలా మాట్లాడతాడు పేతురు, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనం, సహోదరులరా, మీరును మీ అధికారులు తెలియక చేసి తెర నాకు తెలియను, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపొడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలా నెరవేర్చను. ఇదేదో మీరు చేయడం కాదు, మీరేదో చేయడం కాదు, మీరేదో అన్యాయంగా శిక్ష విధిస్తే ఆయన శిక్ష అనుభవించలా, మీరు చంపేస్తే ఆయన చనిపోలా. ఆయన అనుకున్న ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తాన్ని చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. పాపిని రక్షించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మనుషులను విమోచించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. తండ్రి, నీ చిత్తం నెరవేర్చుటకు, నీ చిత్తం నెరవేర్చడం నేను వచ్చాను. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నాట్ మై విల్, దై విల్, నా చిత్తం కాదు నీ చిత్తం, నీ చిత్తం. ఆ మాటలే ప్రభు మాట్లాడుతుంది 7వ వచనంలో. అప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నేను గ్రంథ చుట్టూ నన్ను గుర్చి రాయబడ్డ ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రశ్న, బ్రతికేది దేవుని చిత్తం చేయడం కొరక, బ్రతికేది మన చిత్తం, మన ఉద్దేశాలు, మన కోరికలు తీర్చుకోవడం కొరక. 2026 లోకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఏ ఉద్దేశంతో మన ఆయుష్కాలాన్ని పొడిగించుకుని అడుగుతున్నాం? 2025 డిసెంబర్ 25 వరకు మన కాలం గడిపేస్తాం. ఎవరు ఉద్దేశాలు నెరవేరుస్తూ కాలాన్ని గడిపేస్తాం? దేవుని చిత్తమా, మన స్వచిత్తమా? మన ముందున్న కీలకమైన ప్రశ్న, ఒకవేళ దేవుని చిత్తం కొరకు ఈ సంవత్సరం నువ్వు బ్రతకపోతే, వచ్చే సంవత్సరానికి దేవుని చిత్తం చేయడం కొరకు ప్రణాళిక వేసుకోకపోతే, మనం యేసుక్రీస్తు ప్రభు దాసులు మెట్లా అవుతామో, ప్రియులు మెట్లా అవుతాము, పిల్లలు మెట్లా అవుతాము. అది చాలా ప్రాముఖ్యమైన మాట, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38 చదివితే 6:38, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుంచి దిగి వచ్చి తిని. నా ఇష్టం కాదు, నన్ను పంపినవాని ఇష్టం. ఎఫ్ఎఫ్జే పరిచర్యకు ఈ గ్రహింపే కారణం. డబ్బులు సంపాదించడానికి కాదు, పేరు సంపాదించడానికి కాదు, సుఖపడడం కొరకు కాదు, మనకు నచ్చినట్టుగా జీవించడం కోసం కూడా కాదు. ఆయన పెట్టిన జీవం ఆయన కొరకు, ఆయన అమర్చిన శరీరం ఆయన కొరకు, ఆయన ఇచ్చాడు ఆయన మహిమార్థమే వాడడం కొరకే. ఏ స్థలంలో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, దేవుని బిడ్డలు మాట్లాడాల్సిన మాట, తండ్రి నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు వరుసలు నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభు వరుసలు నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభు అంతా చేసేసాడు, ఇక చేయడానికి ఏమీ లేదు అని వాక్యం చెప్పట్లా. యేసుక్రీస్తు ప్రభు చూపించాడు మాదిరి మనం ఆ మాదిరిని అనుసరించాలి. మన ముందు అడుగుజాళ్ళు ఉంచిపోయాడు, అడుగుజాళ్ళు ఉంచిపోయాడు. మొదటి యోహాను పత్రిక 3:16 అయిపోయింది. ఆయన కాబట్టి చేశాడు, ఆయన కాబట్టి ఎలా జీవించాడు, ఆయన కాబట్టి ఆ మాటలు చెప్పాడు. అది నాకెట్లా ఆపాదించుకోగలుగుతాను అనుకోవడానికి వీల్లేదు. మొదటి యోహాను పత్రిక 3:16, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను గనుక దీనివలన ప్రేమ ఎత్తిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్ధులమై ఉన్నాము. అయిపోలా అయిపోలా, ఎగ్జాంపుల్ చూపించాడు. మనమే అలా జీవించాలి. ఆయనైతే సకల సుఖాలు సౌఖ్యాలు వదిలేసుకున్నాడు, మనమైతే ఏం వదులుకోవడం సిద్ధంగా లేమేమో, ఏమి తగ్గించుకోవడం సిద్ధంగా లేమేమో, ఏమి నష్టపోవడం సిద్ధంగా లేమేమో, ఒళ్ళు దాచుకుంటున్నామేమో అని అంటాడు. బలులు అర్పణలు నువ్వు కోరలా, నాకు శరీరాన్ని ఇచ్చావు, ఎందుకు నా బలి కోరుతున్నావు, సర్వాంగ హోమంగా నా జీవితం సమర్పించబడని కోరుతున్నావు, సజీవ యాగముగా నేను అర్పణ కావాలని కోరుతున్నావు అని మాట్లాడుతున్నాడు ఆయన. జంతు బలి కాదు నువ్వు కోరేది, అది నాకు ముందు గుర్తు. నువ్వు కోరేది నా బలి, నా సమర్పణ, నా డెడికేషన్. రోమిలికి రాసిన పత్రిక 12:1 మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధం దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించండి. డెడికేట్ యువర్ బాడీ, డెడికేట్ యువర్ ఆర్గన్స్. యు ఆర్ ద లివింగ్ సాక్రిఫైస్. నువ్వే సజీవ యాగం, నువ్వే బలి. ఆయన కొరకు మనల్ని మనం అప్పగించుకోవటం యేసుక్రీస్తు ప్రభు చూపించిన మాదిరి. కాబట్టి ఈ ప్యాసేజ్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? మొదటి మాట, తండ్రి చిత్తం. లోకం రక్షించబడాలనే తండ్రి చిత్తం, పాపి రక్షించబడాలని తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. రెండవ మాట, ఎందుకోసం వచ్చాడు ఆయన? అక్కడ రాయబడ్డ మరొక సత్యం, హెబ్రీ పత్రిక 10:8-9 చదివితే, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదనియు, అవి నీకిష్టమైనవి కావనియు, పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టువేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నూతన నిబంధనను ప్రారంభించడానికి వచ్చాడు. మొదటి నిబంధనను నుంచి విడిపించి క్రొత్త నిబంధనకు పాత్రను చేయడానికి వచ్చాడు. న్యూ కావనెంట్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన. పాత నిబంధన, కొత్త నిబంధన, గ్రంథం కోసం నేను మాట్లాడవలా. పాత నిబంధన ఆ ఇస్రాయేల్ ప్రజలతో చేశాడు, వాళ్ళ పితరులైన అబ్రహాముతో చేశాడు, వాళ్ళ పితరులైన దావీదుతో చేశాడు. మీకు ఒక దేశాన్ని ఇస్తాను, ఆ దేశం సారవంతమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశాన్ని మీకు ఇస్తాను అన్నాడు. అక్కడున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టి మీకు ఇస్తానన్నాడు. కట్టని తోటలు మీకు, నాటని తోటలు ఇస్తానన్నాడు, కట్టని పురాలు ఇస్తానన్నాడు, తవ్వని బావులు ఇస్తానన్నాడు. ఒక రకంగా ఆలోచిస్తే మనం ఈరోజు సెంటు భూమి దొరకడం ఎంత విలువైందో ఎరుగుదు. అట్లాంటి జనాంగానికి, ఈ జాతికి దేవుడు తాను పాలు తేళ్లు ప్రవహించు సారవంతమైన దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానన్నది వారితో ఆయన చేసిన మొదటి నిబంధన, వారితో చేసిన మొదటి నిబంధన. అందులో దేవుడు పరిశుద్ధుడు, ఆ దేశంలో నివసించి వారు పరిశుద్ధులుగా ఉండాలి, వారి దేవుడికి నచ్చిన క్రియ ఏదైనా చేస్తే వారు పరిహారం సంపాదించుకోవాలి. ఆ పరిహారం సంపాదించుకోవడానికి జంతు బలులు ప్రవేశపెట్టాడు. పాపానికి ప్రాయశ్చిత్తం మరణం, పాపానికి ప్రాయశ్చిత్తం బలి, పాపానికి ప్రాయశ్చిత్తం రక్తం చిందించబడాలి. దాన్ని అది వధించిన ప్రతిసారి పాపికి ఆ స్పృహ కలగాలి. నా పాపం ఒక ప్రాణాన్ని తీసింది, నా పాపం ప్రాణాన్ని బలికోరింది, రక్తం చిందించబడుతుంది పాపం వల్ల, అంత తీవ్రమైంది పాపం అన్న విషయం అర్థం చేయించడానికి దేవుడు బలి సిద్ధాంతాన్ని, పాప పరిహారార్థ బలుడు, అపరాధ పరిహారార్థ బలుడు, సమాధాన బలుడు ఆయన ప్రవేశపెట్టాడు. అది మొదటి నిబంధనలో ఉన్న విషయాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంతకంటే శ్రేష్టమైన నిబంధనను మనుషులతో చేయాలి అని దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ. మొదటి నిబంధనకు పరిధులున్నాయి, ఎవరితోటి? ఇస్రాయేల్ ప్రజలతో మాత్రమే. మొదటి నిబంధనకు పరిధులున్నాయి, అది భూ సంబంధమైన దేశానికి నడిపించేది మాత్రమే. కానీ ఈ శ్రేష్టమైన నిబంధన, రెండవ నిబంధన, ఇది అందరితో దేవుడు చేస్తున్న నిబంధన. యూదుడు, గ్రీసు దేశస్థుడు తేడా లేదు, అన్యుడు అన్న తేడా లేదు, ఒక జాతి అని లేదు, అందరితోటి దేవుడు ఈ నిబంధన చేశాడు. ఈ నిబంధన ఒక బౌండరీస్ కలిగిన ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇది ఉన్నత దేశానికి సంబంధించింది, ఆనంద దేశానికి సంబంధించింది, దేవుని రాజ్యానికి సంబంధించింది. నిత్యము ఆ దేశంలో ఉంటాం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎంతకాలం ఉంటాం? మహా అయితే 60. పరమకాలంలో ఎంతకాలం ఉంటాం? అనంతకాలం, నిత్య జీవం. భూ సంబంధమైన ఆ నిబంధన, ఆ మొదటి నిబంధన శాశ్వతమైన ఉన్నతమైన రెండవ నిబంధనకు ఆ ముంగుర్తిగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో చేసిన కార్యం ఏంటంటే ఆ శ్రేష్టమైన నిబంధనను ఆయన తీసుకొచ్చాడు, శ్రేష్టమైన నిబంధనను ఆయన స్థాపించాడు. కాబట్టి ఆ విషయాలు ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు, ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టువేయుచున్నాడు. రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టువేశాడు. అద్భుతమైన విషయాలు 8వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువ నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు, గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశముండనేరదు అని రెండవ నిబంధన కొరకు మాట్లాడుతున్నాడు, కొత్త నిబంధన కోసం మాట్లాడుతున్నాడు. మీరు చదివితే అర్థమవుతాయి, సమయం లేదు కాబట్టి నేను చదవను, ఒక మాట మాట చదివిస్తాను. పదవ వచనం అంటాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచుదును, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఇది హృదయంతో సంబంధించిన నిబంధన, రాతికి సంబంధించిన నిబంధన కాదు. శ్రేష్టమైన నిబంధన. ఈరోజు మనం ఆ నిబంధన ప్రజలుగా ఈ గ్రంథంలో ఉన్న విషయాలు హృదయంలో దాచిపెట్టుకుని వాటిని సాధన చేస్తూ కొత్త నిబంధన ప్రజలుగా మనం ఉన్నాం. హృదయ సంబంధించిన విషయాలు హృదయం మీద రాస్తాను అంటున్నాడు. దేవుని ప్రజలమయ్యాం. కింద ఎంత శ్రేష్టమైన మాటలు ఉంటాయో 11వ వచనం, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకునుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనా ఉపదేశం చేయుడు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు ఎన్నడకును జ్ఞాపకం చేసుకొనను ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉంది. మొదటి నిబంధన పరిమితి కలిగింది, రెండవ నిబంధన పరిమితి లేనిది. మొదటి నిబంధన కొంతమంది ప్రజలకే, రెండవ నిబంధన అందరికీ. యేసుక్రీస్తు ప్రభు ఆ మొదటి నిబంధనలో ఉన్న విషయాలు నెరవేర్చి దాన్ని సమాప్తం చేసి క్రొత్త నిబంధన తన రక్తంతో చేశాడు. తన రక్తంతో ప్రజలను కొనుక్కున్నాడు, తన రక్తంతో దీన్ని ప్రారంభించాడు. దాని రక్తంతో కొత్త నిబంధన ప్రారంభించి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రాకపోతే నువ్వు నేను అన్యులం, యూదులం కాము, ఆ 12 గోత్రాల్లో లేవు, మనం పరజనులు, మన పరవాసులు. ఆయన్ని అబ్బా అని పిలవడానికి మనకు హక్కు లేదు, మనకి ఆయన బయలుపరచుకోలేదు, మన పితృలతో ఆయన వాగ్దానం చేయలేదు. కానీ మన మీద ప్రేమ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉంది, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారే ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకుని, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకును ఉండిన ద్వేషమును, అనగా విధురూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరముందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయం ఏకము చేశాను. ఆయన అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు, అందరితో నిబంధన చేయడానికి లోకానికి వచ్చాడు. మరణ భయంతో బిక్కుబిక్కుమంటున్న వారిని మరణం లేని ఉన్నత రాజ్యానికి వారసును చేయడానికి వచ్చాడు. కొత్త నిబంధన స్థాపించడానికి వచ్చాడు. ఒకవేళ ఆయన రాకపోతే, ఆయన శరీరం ధరించుకోకపోతే, ఆయన పశువుల తొట్టులోకి రాకపోతే, నరుడుగా రాకపోతే, భూమి మీదకి రాకపోతే, ఈ శ్రమ అనుభవించకపోతే మనకి రక్షణ లేదు, మనకి భాగ్యం లేదు. కాబట్టి మన మీద ప్రేమ చొప్పున ఆయనకున్న ప్రివిలేజెస్ అన్ని, ఆధిక్యతలన్నీ, భాగ్యాలన్నీ వదిలేసుకున్నాడు. ఈ భూమి మీదకి అందుకోసం వచ్చాడు. 3వ విషయం, ఈ ప్యాసేజ్ లో ఎందుకోసం వచ్చాడో రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే,
యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన చివరి బలి జరిగించడానికి వచ్చాడు, చివరి బలి జరిగించడానికి వచ్చాడు. అప్పటి వరకు మనుషులు చేస్తున్న బలులు మాటిమాటికి రోజు అవి 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచు పాపమును ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండెను. ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. ద గ్రేట్ సాక్రిఫైస్, ద ఫైనల్ సాక్రిఫైస్, అంతిమ బలి, అంతిమ బలి ఆయన జరిగించాడు. ఇక ఏ జంతువును ఆశ్రయించాల్సిన పని లేదు, ఇంకొకసారి బలి చేయాల్సిన అవసరం లేదు. సదాకాలం నిలిచి బలి, శాశ్వతమైన బలి, అంతిమ బలి ఆయన జరిగించడానికి వచ్చాడు. క్రిస్మస్ లో కనిపించే క్రీస్తు బలి పశువు, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. అందుకోసం వచ్చాడా, అందుకోసం వచ్చాడా? మనం సిలువను చూడకుండా, సిలువను చూడకుండా బాలుడైన క్రీస్తుని చూస్తే అర్థం కాడు, అర్థం కాడు. ఈ బాలుడు లోకాన్ని విమోచించడానికి దేవుడు బాలుడుగా వచ్చాడు. బాలుడు కాదు, మహారాజు, చక్రవర్తి, లోకరక్షకుడు, పాప పరిహారి, దేవుడు నరుడయ్యాడు, నరుడయ్యాడు. అందరిని విమోచించడానికి వచ్చాడు, అందరిని విమోచించడానికి వచ్చాడు. గ్రంథం చాలా బలంగా విషయాలు మాట్లాడుతుంది. మొదటి పేతురు పత్రిక 1:18-19 మొదటి పేతురు పత్రిక 1:18-19 పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. డబ్బు మిమ్మల్ని విడిపించలేదు, బంగారం మిమ్మల్ని విడిపించలేదు, వజ్రాలు కాదు మిమ్మల్ని విడిపించినవి. ఆ వస్తువుల చేత మీరు విడుదల పొందలేదు, రక్షణ పొందలేదు. మరి 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. జగత్తు పునాదకు ముందే దేవుని ప్రణాళిక క్రీస్తు రాకడ. ఆయన వచ్చాడు, ప్రాణం డబ్బు కంటే విలువైంది, ప్రాణం వెండి కంటే విలువైంది. మనుషులందరిని విడిపించడానికి దేవుడు డబ్బులు ఇవ్వలా, మనుషులందరు విడిపించడానికి దేవుడు తన కుమారుని ఇచ్చాడు, తన కుమారుని రక్తాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి, ఆ దైవ రక్తాన్ని బట్టి, ఆ క్రీస్తు రక్తాన్ని బట్టి మనం విమోచించబడ్డాం. ఎందుకోసం వచ్చాడు? మనుషులందరి విమోచించడానికి అంతిమ బలి జరిగించడానికి వచ్చాడు. ఇక బలి అక్కర్లేదు, ఇక బలి అక్కర్లేదు. మూడు విషయాలు వాక్య భాగంలో చూస్తున్నాం. ఒకటి, దేవుని చిత్తం చేయడానికి వచ్చాడు, దేవుని చిత్తం జరిగించడానికే వచ్చాడు. రెండు, నూతన నిబంధనను లోకంతో చేయడానికి వచ్చాడు. మూడు, చివరి బలి, అంతిమ బలి జరిగించడానికి వచ్చాడు. నాలుగవ సత్యం ఈ వాక్య భాగంలో రాయబడింది. ఎబ్రీ పత్రిక 10:11-12 ఎబ్రీ పత్రిక 10:11-12 ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచుండును. ఈయనైతే పాపము నిమిత్తమే సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి, తర్వాత మాట, అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణగా చేసి ఉన్నాడు. ఆయన సంపూర్ణంగా రక్షించడానికి వచ్చాడు, సంపూర్ణంగా రక్షించడానికి వచ్చాడు. అక్కడ రాయబడ్డ పోలిక ఏంటంటే, అంతకుముందు యాజకులు ఉన్నారు, యాజకులు ఏం చేస్తారు, మనుషుల పక్షంగా దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడతారు. దేవుడు మనుషుల పక్షంగా యాజకుడు చేసిన బలులు అంగీకరిస్తాడు. యాజక ధర్మం జరిగించేవారు అంతకుముందు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే ప్రధాన యాజకుడుగా ఉండడానికి వచ్చాడు. ప్రధాన యాజకుడుగా ఉండడానికి వచ్చాడు. ఈయన ద్వారా దేవుని సమీపించే వారిని ఈయన ఎంత నిశ్చయముగా విమోచిస్తాడో రాయబడింది. ఎంత నిశ్చయంగా విమోచిస్తాడో, ఏ యాజకుడు చేయలేని కార్యాన్ని ఆయన చేశాడు. ఏ యాజకుడు చేయలేని కార్యాన్ని ఆయన చేశాడు. కాబట్టి 13వ వచనంలో రాయబడ్డ మాట, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువును తన పాదములకు పాదపీఠముగా చేయబడే వారు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. దేవుని సింహాసనం మీద, దేవుని కుడిపార్శ్వం మీద కూర్చున్న యాజకుడు ఈయన. భూమి మీద ఏ యాజకుడు ఆయనతో సాటి కాదు. యాజక ధర్మానికి పులిస్టాప్ పెట్టి ప్రథమ యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా ఆయన మన పక్షంగా ఈ కార్యం జరిగించాడు. ఇదే విధంగా అందుకే రాస్తున్నాడు 7వ అధ్యాయము 23వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం, మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి, గాని ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కలముషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చాలా మంది యాజకులు వాళ్ళు చనిపోయారు. ప్రతిసారి ఇంకొక యాజకుడు రావాలి. వాళ్ళు బలాలు, బలహీనతలు. కానీ ఈయన అలాంటి వాడు కాదు. సదాకాలము యాజకుడు, మార్పు లేని యాజకుడు, నిరంతరం జీవిస్తున్న యాజకుడు, సంపూర్ణంగా రక్షించుటకు యాజకుడు, పరలోకానికి వెళ్ళిన యాజకుడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యాజకుడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్న యాజకుడు, మనందరి పక్షంగా యాజకుడుగా ఉండడానికి వచ్చాడు ఆయన. మనందరి పక్షంగా యాజకత్వం చేయడానికి వచ్చాడు ఆయన. 9వ అధ్యాయము 11వ వచనం నుంచి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్క కోడుల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎలయనగా ఆ జంతు బలి పరిశుద్ధపరచడం సాధ్యం కాదు. కాబట్టి 14, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవుడికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిత్యజీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనసు మారుతుంది. మారు మనసులోకి వస్తున్నాం. పాపం నుంచి బయటకు వస్తున్నాం. పాపం చేసి బలులు అర్పించడం కాదు. ఒక్కసారి ఒప్పుకున్నాం, ఒక్కసారి విడుదల పొందాం, మరలా ఆ పాపాన్ని అసహించుకున్నాం. పాపం యొక్క ప్రభావం మన మీదకి వస్తే ఒప్పుకొని కడుక్కుంటున్నాం. ఇక మనల్ని విడిపించలేని ఏ జంతు బలితో సమానం కాదు. శాశ్వతమైన బలి, నిత్యమైన బలి, క్రీస్తు బలి. ఆయన ఆయన సదాకాలం ఉండి యాజకుడు, ఆకాశ మండలానికి ఎక్కిన యాజకుడు, దేవుడు కుడిపార్శ్వమందు ఉన్న యాజకుడు, మార్పు లేని యాజకుడు, మన పక్షంగా యాజకుడుగా ఉండడానికి వచ్చాడు ఆయన. చివరిగా 5వ మాట, ఈ ప్యాసేజ్ లో ఆయన రాకడ పరమార్థాన్ని గ్రంథకర్త ఇట్లా మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం 12, 13 కలిసి ఉన్నాయి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఆయన శత్రువుల మీద అధికారం కలిగిన వాడిగా, లేదా శత్రువు బలమంతటి మీద అధికారాన్ని సంపాదించడానికి వచ్చాడు, శత్రువును ఓడించడానికి వచ్చాడు. 12-13 వచనాలు ఆ మాటలో రాయబడ్డాయి. తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో శత్రువు యొక్క, సాతాను యొక్క కోటలకు బీటలు వచ్చాయి. సాతాను యొక్క అధికారం నుంచి శేషం విడుదల పొందింది, సంఘం స్థాపించబడింది, లోకంలో క్రీస్తు రాజ్యం ప్రారంభమైంది. ఆ బలహీనులైన మనుషులు సాతానుతో పోరాడడం ప్రారంభించారు. సాతానును వెళ్ళగొడుతున్నారు, దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మనుషుల చేత, బలహీనుల చేత, ఇప్పటి వరకు సాతాను చెరలో బందీలుగా ఉన్న వారి చేత బలవంతుడైన వాడిని తలకొట్టిస్తున్నాడు. దాన్ని ప్రారంభించాడు ఆయన. భూమి మీదకి వచ్చి ఏం చేశాడు ఆయన? అపోస్తులకు అధికారం ఇచ్చి అపోస్తుల చేత సాతాను కోటలు పోల్చడం ప్రారంభించాడు ఆయన. ఎంతో మంది హతసాక్షులుగా అయిపోయినట్టుగా భౌతిక నేత్రాలు కనబడుతున్నా వాళ్ళు ఓడిపోలా, వారు గెలిచి పరలోకానికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర భయపడిపోయి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ మీద హింసలకు తీసుకొచ్చి వాడు బలహీనుడని ప్రూవ్ చేసుకున్నాడు. లూకాసు వార్త 10:17-19 వచనాలు. 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రవ్వా, దెయ్యాలు కూడా నీ నామను మాకు లోబడుచున్నావని చెప్పగా ఆయన అంటున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశించి పడుడు చూచి తిని వాడు పడిపోయాడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. పేతురు చేతిలో ఓడిపోయాడు, తపన చేతిలో ఓడిపోయాడు, ఎంత మంది చేతిలో వాడు ఓడిపోయాడు, వాడి దూతలు ఓడిపోయావు, ఎంత మంది ఆయన దాసును చూసి పారిపోయారు. దెయ్యం మాట్లాడుతుంది, నేను పౌలు నిరుగుదును, స్త్రీలను నిరుగుదును. వీళ్ళు దేవుని సేవకులు. సాతాను కోటకి బీటలు రావడం యేసుక్రీస్తు ప్రభు రాకడలో చూసాం. ఆయన సింహాసనాసనుడిగా ఉండి నీ వంటి నా వంటి బలహీనుల చేత శత్రువు మీద విజయాన్ని సాధిస్తున్నాడు. రెండవ రాకడలో మహారాజు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదివితే, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేస్తాడు, తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు, అప్పుడు అంతం వస్తుంది. 25, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదములో కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. శత్రువులందరూ ఆయన పాదాల కిందకు వస్తారు. కడపట నశింప చేయబడు శత్రువు మరణం దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాను. ఆయన మొదటి రాకడలో తన పాలన ప్రారంభించాడు. సంఘంలో అనేక మంది బిడ్డల దగ్గర సాతాను ఓడిపోయాడు. సంఘం సాతాను యొక్క, ఆ శత్రువు యొక్క బలమంతటి మీద ఆధిపత్యం చలాయిస్తుంది. ఆయన శిరసుగా ఉన్నాడు. 2వ రాకడలో సంపూర్ణంగా వాని అధికారం రద్దు చేసి వాడిని పాదపీఠాల కింద ఉంచుకొని ఆయన రాజ్యాన్ని కైవసం చేసుకోబోతున్నాడు. సంపూర్ణ పాలన 2వ రాకడలో చూడబోతున్నాం. ఆ రాజ్యాన్ని ప్రారంభించడానికి వచ్చాడు ఆయన. పదనందు పిల్లరా, బాలుడైన యేసు, పశువుల పాకలో ఉన్న యేసు, క్రిస్మస్ స్టోరీలో ఉన్న యేసు ఎవరు ఆయన అన్నప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు శిరసులు వంచి, వాళ్ళ కిరీటాలు తీసి, వాళ్ళు కానుకలు ఇచ్చి, వాళ్ళు సాయిలు పడి ఆయన ఆరాధించినట్టుగా యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని బట్టి ఆరాధించకుండా, హృదయపూర్వకంగా ఆయన సేవించకుండా మనం ఉండలేము. ఇదేదో క్రిస్మస్ రోజున ఆయన నెత్తిమీద పెట్టుకోవడం కాదు, క్రిస్మస్ రోజున ఆయన గురించిన తలంపులతో జీవించడం కాదు. ఆయన నా ప్రభు, ఆయన నా రాజు, ఆయన నా విమోచకుడు, ఆయన నా కొరకు బలి చేశాడు, ఆయన నా ప్రధాన యాజకుడు, ఆయన నా జీవితానికి రాజు. నేను ఆయన రాజ్యంలో ఉన్నాను, నా రాజు మరలా రాబోతున్నాడు, నన్ను భూమి మీద ఆయన పాలన కొనసాగించమంటున్నాడు, నన్ను ఆయన శరీరంలో ఉంచాడు, నేను ఆయన శిరసత్వం కింద ఉన్నాను, ఆ రాజు పాలన భూమి మీద నేను చేస్తాను. అది అనుదినం నిరంతరం పోరాటం. మనం పోరాడాలని మాట్లాడుతున్నాడు. ఎఫ్సిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం పోరాడాలని మాట్లాడుతున్నాడు. 5 విషయాలు మనం చూడగలిగాం. 1, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని చేయడానికి. నూతన నిబంధన స్థిరపరచడానికి, అందరి కొరకు అంతిమ బలి జరిగించడానికి, 4, అందరినీ రక్షించే ప్రధాన యాజకత్వం వహించడానికి, 5, ఆయన రాజుగా పాలన జరిగించడానికి, తన శత్రువులందరినీ తన పాదం కింద ఉంచుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆ రాజు శరీరంలో అవయవాలు, ఆ రాజు శరీరంలో పౌరులు, ఆ రాజు శరీరం ఆయన ఆ బాడీ లేకపోతే ఇది చేసేవాడు కాదు. ఈరోజు సంఘం ఆయన బాడీ, నువ్వు నేను ఆయన బాడీ. ఆ మొదటి రాకడలో తన శరీరం ద్వారా బలియు అర్పణను కోరలేదు, కానీ నాకు ఒక శరీరం ఇచ్చావు, ఆ శరీరం ద్వారా ఈ కార్యం చేశాడు. ఇప్పుడు నువ్వు నేను ఆ శరీరంగా ఉన్నావు, ఆ కార్యాన్ని కొనసాగించాలి. తండ్రి చిత్తాన్ని చేయాలి మనమే. ఆ నూతన నిబంధన ప్రజలుగా మనమే ఉండాలి. ఆ అంతిమ బలి అనేక మందికి అందుబాటులోకి తీసుకెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడి కిందకి అనేక మంది నడిపించాలి. ఆయన రాజ్యాన్ని మనం కొనసాగించాలి. తారాజు ఆయన వచ్చే వరకు ఆయన పాదాలు మనమే, ఆయన శరీరం మనమే. సాతాను మన పాదాల కింద చితుకు తొక్కిస్తానన్నాడు. అది మన పట్ల ఆయన ఉద్దేశం. అది ఈ క్రీస్తు జననం దగ్గర అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వీటిని హృదయంలో దాచిపెట్టుకుందాం. మన జీవితంలో సంవత్సరం అంతా ప్రతిరోజు చూపిద్దాం. అతి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్.
ఒకటి మాటలతో అందరినీ బలపరిచిన